రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచం అంతటా భగవంతుడే నిండి ఉన్నాడు. ఈ ప్రపంచమంతా భేదముతో నిండి ఉన్నది. భేదరహితమైన తత్వాన్ని పొందవలెనన్నా సర్వత్రా ఉండిన దివ్యత్వాన్ని గుర్తించాలి. ప్రతి మానవుడు సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమే రాగద్వేషములను దూరం చేసుకోవాలి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు 1993 ఫిబ్రవరి 20న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో ఆత్మజ్ఞానం గురించి ఏ విధంగా అర్థం చేసుకోవాలో చక్కగా వివరించారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.
హృదయం హృదయం యస్య భూషితం సత్యభాషితం హృదయం హృదయం యస్య భూషితం సత్యభాషితం కాయ పరహితేయస్య కలిత్తస్య కరోతి కిం కరిత్తస్య కరోతి కిం ఎవరి హృదయము దయతో నిండి ఉండునో, ఎవరి వాక్కు సత్యముతో అలంకరింపబడి ఉండునో, ఎవరి శరీరము పరోపకారమైన కార్యములో పాల్గొనునో అట్టివాణిని ఎట్టి దుష్టశక్తులు కూడాను ఏమీయూ చేయలేవు. కలి కూడాను వారిని ఎట్టి కష్టములకును గురి చేయదు. ఇట్టి దుష్టశక్తుల నుండి మానవుడు దూరముగా ఉండవలనన్న ఈ త్రికరణ శుద్ధి కూడాను అత్యవసరము. హృదయము వాక్కు కాయము ఈ త్రికరణములు కూడాను పరిశుద్ధముగా ఉండినప్పుడే పరతత్వాన్ని కూడాను సుస్పష్టంగా అర్థము చేసుకోగలడు. మానవుడు నివసించినటువంటి ఈ ప్రదేశమునకు ప్రపంచము అని పేరు. ప్ర అనగా వికాసమని ప్రకాశమని కూడాను చెప్పవచ్చు. ప్ర ఇది ఉపసర్గము. ఈ ప్రాను ప్రతి ఇంద్రియమును కూడాను ముందు ఉంచినప్పుడే ఇది ప్రపంచమనేటువంటి రూపాన్ని ధరిస్తుంది. పంచభూతము, పంచ ఇంద్రియము, పంచకోశము, పంచ ప్రాణము, ఈ పంచములకు ప్రా ముందు చేర్చినప్పుడే ప్ర పంచము అయిపోతుంది. అనగా పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము, పంచ ప్రాణముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము, పంచేంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈ ప్రపంచము, పంచకోశముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచము. కనుక ఈ ప్రపంచమునందు ఎందు చూచినా భేదమే. వస్తువులో భేదము, వ్యక్తులలో భేదము, విషయములలో భేదము, అంతా భేదమే. ఈ భేదముతో కూడినటువంటి ప్రపంచమునందు, ఈ భేదము ఎక్కడ ఉన్నదో ఆ ప్రపంచమునందు రాగము ద్వేషము ఆవిర్భవిస్తుంటాయి. కనుక భేదరహితమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు పొందవలనన్నా సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలి. ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించినప్పుడే ఈ భేదము రాగద్వేషములు కూడాను నిర్మూలము కాగలదు. పంచభూతములే పరమాత్మ స్వరూపము, పంచకోశములే పరమాత్మ స్వరూపము, పంచ ప్రాణములే పరమాత్మ స్వరూపము. కనుక వీటిని దూరము గావించుకుని మానవుడు జీవించడానికి సాధ్యము కాదు. కనుకని సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం, ఎందు చూసినా పాదములు హస్తములు ముఖము శిరస్సుతో ఉండినటువంటి యొక్క దివ్యత్వము సాక్షాత్కరిస్తుంది. మానవుడు ఎవరూ చూడలేదని ఎట్టి కార్యములో ప్రారంభిస్తూ ఉంటాడు, కాని దైవమును తప్పించి దైవదృష్టికి దూరంగా మానవుడు ఎట్టి కార్యములు చేయుటకు వీలు కాదు. తత్సర్వతోచి శిరోముఖం, ఎక్కడ చూసినా శిరస్సుతో ముఖంతో ఉండినటువంటి యొక్క భగవంతుణ్ణి వంచడానికి వీలవుతుందా? సర్వమా వృత్తి శిష్టతి, సర్వ పదార్థ స్వరూపములు ఎందు కూడాను భగవంతుడు ప్రకాశిస్తూనే ఉంటున్నాడు. కనుక భగవంతునికి మరుగుగా ఉన్నామని భావించటము ఇది పెద్ద అజ్ఞానం. ఇంతే కాదు, అచరం చరమేవచ అని కూడాను భగవంతుడికి మరొక పేరు. చరిస్తూ ఉండినప్పటికీ చరించని వాడుగా ఉంటాడు. కదలకుండా ఉండినటువంటి వాడైనప్పటికీ కదులునట్టుగా కనిపిస్తాడు. భగవంతునికి చేతులు లేవు కాని అన్నింటినీ పట్టగలడు. భగవంతునికి కాళ్ళు లేవు సర్వత్రా సంచరించగలడు. భగవంతునికి కన్నులు లేవు సర్వమును చూడగలడు. ఇది అచరం చరమేవచ. ఒక చిన్న ఉదాహరణము, మానవుడు స్వప్న పరిస్థితి యందు చరించినట్టుగా గుర్తిస్తాడు. స్వప్నములో సర్వత్రా సంచరిస్తుంటాడు, శరీరంతో సర్వకార్యములు అనుభవిస్తుంటాడు. కాని స్వప్నంలో చరించినట్టుగా కనిపించినప్పటికీ పడకపైన చరించని దేహంగా జీవిస్తూ ఉన్నాడు. తన దేహము పడకపై అచరంగా ఉంటుండాలి, అదే శరీరము స్వప్నంలో సర్వత్రా సంచరిస్తూ ఉంటుండాలి. ఆ సంచరించే దేహమునందు కూడాను పరమాత్ముడే, ఈ చరించని దేహమునందు కూడాను పరమాత్ముడే. కనుకనే అచరం చరమేవచ, నీవు చరించువాడు చలించదగినవాడు చరించనివాడు. ఇట్టి జ్ఞానతత్వాన్ని గుర్తించటం చాలా అసాధ్యము. అసలు జ్ఞానము అనేటువంటి పదముల అర్థాన్ని మనం గుర్తించాలి. నా అనా, నా అనగా తెలుసుకొనుట, నా తెలియనటువంటి తత్వం, తెలుసుకొనుటకు వీలుగా అనేటువంటిదే జ్ఞానము అని అర్థం. ఈ జ్ఞానాన్ని ఎవరు కూడా నువ్వు గుర్తించలేరు. ఏమిటి ఈ జ్ఞానం? అద్వైత దర్శనం జ్ఞానము, ఒక్కటే ఒక్కటి, రెండవది లేదు. అప్పుడు తెలుసుకున్నటకే వీలు లేదు, తెలుసుకోవటం అనేటువంటిది కూడా ఉండదు. తెలివి, తెలుసుకోవటం, తెలుసుకునేవాడు మువ్వురు కూడా ఉండరు. కనుక ఏకత్వాన్ని గుర్తించడంలో అనేకత్వం యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారణ చేసి గుర్తించడానికి ప్రయత్నించాలి. భగవంతుడు ఒక్కడే, ఇలాంటి ఒక్కడే, అలాంటి దివ్యత్వము ఏ రీతిగా ముక్కలుగా చెక్కలుగా మార్చుకుంటాడా? అంతకేచ తత్ అన్నారు, అనగా ఒక్కడే సర్వజీవుల యందు కూడాను విభజింపబడక ఏకంగానే ప్రకాశిస్తూ ఉంటాడు. అజ్ఞాన దృష్టిలో మానవుడు అనేకత్వంగా భావిస్తున్నాడు. సముద్రములో జలమున్నది, ఆ జలములో సూర్యుడు ప్రకాశించినట్టు కనిపిస్తున్నాడు. నదిలో జలమున్నది, ఈ నది యందు కూడాను సూర్యుడు ప్రకాశించినట్టుగా కనిపిస్తున్నాడు. ఇంకా బావిలో నీరున్నది, బావి నీటి యందు కూడాను సూర్యుడు ప్రకాశించినట్టుగా కనిపిస్తున్నాడు. కడవలో నీరున్నది, కాని అందులో కూడాను సూర్యుడు ప్రకాశించినట్టుగా కనిపిస్తున్నాడు. చెరువులో నీరున్నది, కాని అందులో కూడాను సూర్య ప్రతిబింబం కనిపిస్తున్నది. సముద్రము, నది, జలము, కాలువ, కడవ, ఈ నది ఇన్నింటి ఎందుకు సూర్యుడు ప్రకటిస్తూ ఉండినప్పటికీ ఇంతమంది సూర్యుడు ఉన్నారా? సముద్రం వేరు, నది వేరు, చెరువు వేరు, కడవ వేరు, కాలువ వేరు, బావి వేరు, కాని అన్నింటి ఎందుకు సూర్య ప్రతిబింబము కనిపిస్తూనే ఉంటున్నది. అదే విధంగా రూపనామములు భిన్నముగా ఉండవచ్చును, అన్నింటి ఎందుకును ఒకే ఆత్మస్వరూపుడు ముక్కలు కాక చెక్కలు కాక ఒక్కడే ప్రకాశిస్తూ ఉన్నాడు. కనుక దేహములు నామములు భిన్నంగా కనిపించినప్పటికీ దివ్యత్వం అనేటువంటిది ఒక్కటిగానే ప్రకటిస్తూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉంటుండాలి. ఇట్ ఇట్టి దివ్యతత్వాన్ని గుర్తించే నిమిత్తమై భయ రాగ ద్వేషములను దూరము గావించుకోవాలి. రాగ భయ ద్వేషములంతా కూడా ప్రాకృతమైనటువంటి ఒక గుణములు. గుణములను దూరము గావించుకున్నంత మాత్రమున ఆత్మతత్వం అర్థము కాదు. గుణములు లేకుండా మాత్రమున ఆత్మతత్వం అర్థము కాదు. ఈ దేవునికి గుణములు లేవు, కానీ ఇది ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతుందా? ఈ యొక్క షెడ్డుకు గుణములు లేవు, కానీ ఇంత పెద్ద షెడ్ అయినప్పటికీ ఇది భగవంతుని యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నదా? కాదు. గుణములు లేకుండినంత మాత్రమున కాదు, ప్రేమ ఉండాలి. భగవంతుని పైన ప్రేమ కలగాలి. ప్రేమ కలిగినంత మాత్రమున అర్థం చేసుకోలేరు ఆత్మతత్వాన్ని. సమీపని పోవాలి. సమీపానికి పోయినంత మాత్రమున ఈ యొక్క ఆత్మతత్వాన్ని అర్థం గావించుకోలేరు. కానీ ఆజ్ఞను పాటించాలి. ఈ మూడింటి యొక్క తేలిక ఉండినప్పుడే ఈ యొక్క ఆత్మతత్వము అర్థమవుతుంది. కనుక మానవత్వము లోపల ఒక విధమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం గుర్తించవలన సర్వ విధములైన యొక్క సాధనలు అత్యవసరమే. ఈనాడు మానవునికి ఆవేశించినటువంటిది, ఆవరించినటువంటి ఒక రోగమున్నది, అదే అశాంతి. సాధారణంగా రోగము నివారణ గావించుకున్న వలన మూడు విధములైన మార్గములు ఉంటున్నవి. ఔషధమును సేవించాలి. ఔషధమును సేవించిన తరువాత పథ్యము ఉండాలి. ఔషధము సేవించి పథ్యమునే ఉండకుండినా రోగం నివారణ కాదు. పథ్యమును అనుసరించి ఔషధము సేవించకుండినా రోగం నివారణ కాదు. ఇది రెండవది. ఔషధము సేవించాలి, పథ్యము పాటించాలి, అప్పుడే రోగ నివారణ జరుగుతుంది. కనుక మానవుని యందు ఆవరింపబడిన, ఆవేశింపబడిన ఈ అశాంతి అనేటువంటి రోగము నివారణ కావాలన్నా భగవంతుని ప్రేమ అనే ఔషధము ఉండాలి. ఆజ్ఞను శిరసావహించడం అనేటువంటి పథ్యము జరగాలి. ఇవి రెండూ జరిగిన తర్వాతనే ఈ అశాంతి అనే రోగం నివారణ కాగలదు. కనుక భగవంతుని పైన ప్రేమ ఉన్నది, కానీ ఆజ్ఞను పాటించటం లేదు. ఆజ్ఞలు పాటిస్తున్నారు, కానీ ప్రేమతో పాటించటం లేదు. ప్రేమ ఆజ్ఞ రెండు కూడా సమన్వయమైనప్పుడే ఈ అజ్ఞానం అనే రోగము నివారణ కాగలదు. దీనిని తెలుసుకునే నిమిత్తమే వాద ప్రవదతాం అని ఒక వేదం బోధించింది. ఈ వాద ప్రవదతాం, ఇది వాదం అనేటువంటిది మూడు విధములుగా ఉంటుండాలి. రాగద్వేషములు లేక ఆత్మతత్వాన్ని గుర్తించాలనేటువంటి అభిలాషతో, హృదయపూర్వకమైనటువంటి యొక్క అభీష్టముతో వాదము చేయటము లేక విచారించటము, ప్రశ్నోత్తరములుగా దీనిని తెలుసుకున్నట్టు ప్రయత్నించటము, దీనిని వాదము అన్నారు. అనగా తెలుసుకునవలనన్నటువంటి యొక్క అభీష్టము మానవుని యందు ఆవిర్భవించి హృదయపూర్వకంగా సద్భావముతో దీనిని సంభాషణ కలిపినప్పుడు దీనికి వాదం అంటారు. అట్లు కాక కేవలము తన మాటనే నెగ్గించుకోవాలి. పరులను ఎట్టయినప్పుడు ఓడించాలి, తన మతాన్ని ఖండించాలి, తన మతాన్ని పెంచుకోవాలి. కేవలం స్వార్థమైనటువంటి ఈ బుద్ధితో, సంకుచితమైన భావముతో వాదన చేసేటువంటి దానికి జల్పము అన్నారు. ఇది వాదము కాదు, ఇది జల్పము అన్నారు. ఇంకా మూడవది, దేనిని చూచినా కూడా ద్వేషించటమే. ద్వేషించటమే తనకిది ఒక సహజంగా ఏర్పడుతుంటుంది. తనలోని దోషమును ఏమాత్రం కూడా లెక్కించక పరుల యందు నిరంతరము కూడా దోషమును చూడటమే, ఆ చూచిన దోషములను అభివృద్ధి గావించటమే, అభివృద్ధి గావించినటువంటి ఈ దోషములను ప్రచారం చేయటమే, దీనికి ఒక విధమైనటువంటి వితండవాదము అంటారు. వాదము, జల్పము, వితండము అని మూడు విధములైనటువంటి వాదము. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మూడవదైనటువంటి యొక్క వితండవాదమే అధికంగా ఉన్నది, కానీ వాదము కానీ జల్పము కానీ అంత కనిపించటం లేదు. అన్ని తెలిసిన వాని వలె వాదిస్తాడు. అనగా ఏమిటి? తన స్వార్థాన్ని ప్రకటించుకునే నిమిత్తమై ఈ విధమైన వాదంలో ప్రవేశిస్తారు కొంతమంది. ఇలాంటి వారు 1000 జన్మములు ఎత్తినప్పటికీ ఆత్మతత్వాన్ని ఏమాత్రమో అర్థం చేసుకోలేదు. తెలుసుకోవాలి అనేటువంటి యొక్క అభిలాష, అభిరుచి మానవుని యందు ఆవిర్భవించాలి. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. ఇటువంటి మానవత్వాన్ని మనం పొంది కూడాను, ఇటువంటి దివ్యత్వం మనలో ఉండి కూడాను, మనము దీనిని గుర్తించలేకపోతున్నాం. అన్నీ తెలుసుకుంటున్నాడు మానవుడు, కానీ తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు. అందువలననే జ్ఞానమనగా ఏమిటి? తనను తాను సంస్కరింపచేసుకోవటమే జ్ఞానం. ఆధ్యాత్మికమంటే ఏమిటి? తనను తాను సంస్కరింపచేసుకోవటమే ఆధ్యాత్మికం. తనను తాను గుర్తించుకోవటమే ఆధ్యాత్మికం. తనను తాను తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. కానీ ఇది తప్ప ఇంకా అన్ని కూడా తెలుసుకుంటున్నాడు మానవుడు. ఒక గదిలో ఏది దేనినో వెతుకుతున్నాడు మానవుడు, కానీ ఈ వెతికేటువంటి వానికి అన్నీ కనిపిస్తున్నది, కానీ ఒకటి మాత్రమే కనిపించటం లేదు. తనను మాత్రం తాను చూడటం లేదు, ఇంక అన్నింటినీ చూస్తున్నాడు. అదేవిధంగానే ఈ ప్రపంచం అనేటువంటి గదియందు సర్వమును వెతుకుతున్నాడు, సర్వము కనిపిస్తున్నది, కానీ తనను తాను చూసుకోవటం లేదు, తనకు తాను కనిపించటం లేదు. దేవుడెక్కడ, దేవుడెక్కడనే దేవుడాడుతున్నాడు. ఇది ఎట్లా ఉన్నదనిగా? ఇది ఎక్కడయ్యా అని ఎవరో ప్రశ్నించినట్టుగా ఉంటుండాలి. నేనెక్కడున్నాను, నేనెవరు అని ప్రశ్నించుకున్నట్టుగా ఉంటుండాలి. అయ్యా నేనెక్కడున్నానో మీరు చూపగలరా? తాను అక్కడే ఉన్నాడు, తనను ఇంకొకరు ఏ విధంగా చూపగలరు? కనుకనే తనను తాను వెతుక్కున్నటువంటి యొక్క అజ్ఞానిగా ఉంటున్నాడు. దేవుణ్ణి వెతకటం, దేవుణ్ణి వెతకనక్కర్లేదు. సర్వత పాణిపాదం, ఎక్కడ చూసినా ఉంటున్నాడు. అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడిని వెతికేది ఎక్కడ? కనుక వెతకటం కాదు, తెలుసుకోవాలి. ఉన్నది దానిని తెలుసుకోవాలి. ఇక్కడ ఉంటున్నది ఈ కర్చీఫ్, ఇది ఏమిటి అని తెలుసుకోవాలి. ఇది చొక్కానా, పంచినా, టవలా, లేకపోతే కర్చీఫా? కనుక ఉన్నది ఇది. దూరాదూరే అంత్యకేచ అని ఉంది భగవతం. దూరమునకు దూరంగా ఉన్నాడు, దగ్గరకు దగ్గరగా ఉన్నాడు. అతని కంటే దగ్గరైనటువంటి వారు మరొకటి లేరు ఇక్కడ. అతని కంటే దూరమైనటువంటి వారు మరొకటి లేరు ఇక్కడ. ఈ దూరము సమీపము దేని వల్ల కనిపిస్తుండాలి? భావమే దీనికి మూల కారణం. దగ్గరున్నాడనుకుంటే దగ్గరున్నాడు, దూరమున్నాడనుకుంటే దూరమున్నాడు. దీనిని పురస్కరించుకుని యద్భావం తద్భవతి అన్నాడు భగవంతుని. మూడు విధములైన పేర్లు పెట్టారు. ఓం తత్ సత్. ఏమిటి ఈ పేర్లు? నిత్య జీవితంలో వ్యాప్తమైనటువంటి సంసారమునందు పంచభూతములతో కూడిన మానవుడు ఈ పరతత్వాన్ని గుర్తించుకునే నిమిత్తము ఈ పేర్లు, ఈ ఊర్లు పెట్టుకుని అనుభవిస్తున్నాడు. మానవుడికి పేర్లు, ఊర్లు అంటే చాలా ఇష్టం. ఏదైనా తన సొంత గ్రామం పేరుకి చెప్పిందంటే చాలా ఆనందిస్తాడు మనిషి. ఏదైనా తన పేరు ఎవరైనా చెప్పినారంటే చాలా సంతోషిస్తాడు మానవుడు. ఇది కేవలము అల్పతృప్తి. కనుక భగవత్ తత్వమునందు ఈ పేర్లు ప్రధానం కాదు. ఈ పేర్లు యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా విచారించి చూచినా అంతా ఒక్కటే. ఓం పరబ్రహ్మ తత్ అది, తత్ ఆ సత్పదార్థము, పరబ్రహ్మనే ఆ సత్పదార్థము అని దీని ఓం తత్ సత్, దీని అర్థం పరబ్రహ్మనే ఆ తత్పదార్థము, సత్పదార్థము. అంతేగాని ఓం అనగా ప్రణవము, వికార భాజ్యమైనటువంటిది, అకార ఉకార మకారముతో కూడినటువంటిది. దీనిని వర్ణించి 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 ఈ సాధకుడైనటువంటి వాడి బుద్ధిని పాడు చేస్తున్నారు. ఈ వర్ణనలు అధికం కావటం చేతనే భగవత్ యొక్క భక్తి తీరించిపోతుంటుండాలి. ఎవరికి తోచినట్టు వారు ప్రచార ప్రబోధములు జరుపుతున్నారు. ఈ ప్రచార ప్రబోధములు చేసేటువంటి వారు ఏమైనా ఆచరిస్తున్నారా అంటే ఎక్కడ కూడా కనిపించటం లేదు. ప్రచారాల్లో హీరోస్, ప్రాక్టికల్లో జీరో. కనుకని ఆధ్యాత్మిక విశ్వాసం ఎట్ట పెరుగుతుంది? కనుక ప్రచారం కంటే ఆచారం అత్యవసరం. నీవు ఆచరించినప్పుడు ఈ ఆచరణను చూచే మరొకరు దీన్ని ఆచరించడానికి పొనుకుంటారు. లక్ష మందిలో ప్రచారం జరిపి దానికి విరుద్ధంగా నీవు ఆచరించినప్పుడు లక్ష మంది మనసులు కూడా మారిపోతాయి, విరుద్ధంగమైపోతాయి. అరే ఈయన మాత్రం వేదిక పైన చెప్తున్నాడు, ఆచరణలో శూన్యమురా, ఇవన్నీ విని ప్రయోజనం ఏమిటి అని అలక్ష్యం చేస్తారు. లక్షల మందికి నీవు ప్రాపగండ చేసేదానికంటే నీవు సొంతంగా ఆచరించి చూడు, లక్షల మంది నిన్ను అనుసరిస్తారు. కనుక ఆచరణ చాలా ప్రధానం. ఈ ఆచరణలో ఉండేటువంటి ఒక ఆత్మానందము మరి దేని ఎందుకు మనకు లభ్యం కాదు. ఏ గురువును బోధించినా కూడా మనకు అర్థం కాదు. ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ మనకు బోధన పడదు. పలకటంతో కాని వినటంతో కాని దీని వచ్చినటువంటి ఫలితం చాలా తక్కువ. విన్నదాన్ని కన్నదాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఆత్మానందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. దీనిని పురస్కరించుకునియే గీత యందు కూడాను నాతుం దస్తుం ప్రవేశం అని మూడు పదములు చెప్పాడు. నాతుం, ఏదో ఒక విషయాన్ని నువ్వు విన్నావు, విన్నదాన్ని చూడాలి, చూచిన దాన్ని అనుభవించాలి. ఈ మూడు జరిగినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వాన్ని పొందగలదు. కనుక నీవు కేవలం శాస్త్రాన్ని చదువుతున్నావు, శాస్త్రములు బోధించేటువంటి పండితుల ద్వారా వింటున్నావు, అటువంటి విషయం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క నీవు సంచారం కానీ ప్రచారం కానీ కొంతవరకు నువ్వు ఆచారం కానీ ప్రవేశపెట్టాలి. దీన్ని వెతకడం కూడా నువ్వు ప్రారంభించాలి. ఏ విధంగా వెతకాలి? బయట వెతకాలా? బయట ఏమాత్రమూ లేదు, అంతా మన యొక్క లోపలనే ఉంటున్నా. బయట ఉన్నదంతా కూడా నువ్వు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉన్నటువంటి యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండింగ్. కనుకనే ప్రాచీన కాలమునందు అనేక మహర్షులు ఈ దివ్యత్వాన్ని గుర్తించాలనే తపస్సులు ఆచరించి అనేక విధములుగా శ్రమలు పడ్డారు. కొంతమంది ఇది మనకు లభించేటువంటిది కాదని నిరాశతో నిస్పృహతో విరమించుకున్నారు. పట్టిన పట్టును సాధించాలి అనేటువంటి ఒక దీక్షతో కొంతమంది దీనిని సాధించడానికి పూనుకున్నారు. ఆ పట్టుదల చేతనే సాధించగలిగారు. ఆ సాధించినటువంటి వారు జగత్తుకు వచ్చి ఏమి చాటారు? వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్పరస్తాత్. మేము చూడగలిగినాము భగవంతుణ్ణి, తేజవంతుడైనటువంటి పరమాత్మని చూడగలిగాము, ఆ కోటి సూర్యుల కాంతితో కూడినటువంటి భగవంతుణ్ణి మేము చూడగలిగాము అని చాటుతూ వచ్చారు. ఎక్కడ చూచారని ప్రశ్న వేసినప్పుడు ఆ తమో గుణములకు అవతల ఉండినటువంటి వాడిని చూచాము అన్నారు. ఈనాడు ప్రతి మానవునికి ఈ తమో గుణమైనటువంటి దత్తమైనటువంటి యొక్క మేఘము ఆవరించి ఉంటుండాలి. అవతలనే ఈ యొక్క దివ్య జ్యోతి కనిపిస్తుంది. కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి ఈ తమోగుణ లక్షణాన్ని మనం దూరం గావించుకోవాలి. ఇది దూరం గావించుకునే నిమిత్తమై సత్కర్మలలో ప్రవేశించాలి, సేవలు చెయ్యాలి. ఒకనొక సమయం లోపల హనుమంతుడు లంకలో విభీషణ్ణి కలుసుకున్నాడు. ఇరువురు రామభక్తులే. ఇరువురు కూడాను రామతత్వాన్ని గురించి చక్కగా ముచ్చటిస్తూ వచ్చారు. హనుమంతుడు ఆనందించాడు. ఈ రాక్షసుల మధ్య ఈ విధమైనటువంటి యొక్క రామతత్వాన్ని రామనామాన్ని స్మరించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఎంతో ఆనందించాడు. ఆ యొక్క విభీషణతో సంభాషణ జరుపుతున్నప్పుడు రాముని యొక్క విషయానంతా హనుమంతుడు చక్కగా బోధిస్తున్నప్పుడు ఆ యొక్క విభీషణి కంటిదారలు కారుస్తూ వచ్చాడు. కొంతకాలం గడిచిన తర్వాత విభీషణుడు ప్రశ్నిస్తూ వచ్చాడు హనుమంతుణ్ణి. హనుమాన్, నీవెంత అదృష్టవంతుడో అయి రాముల చెంతనే ఉంటుండి రామదర్శనం చేసుకుంటూ దివ్యానందాన్ని అనుభవిస్తున్నావు, కానీ నేను ఎంతో కాలం నుండి కూడాను రామనామాన్ని స్మరిస్తున్నాను, కానీ రామదర్శనం నాకింకా ప్రాప్తించలేదు. నా దురదృష్టం ఏమిటో, కనుక నాకు చేయవలసినటువంటి మార్గం ఏమిటో నాకు బోధించమని చెప్పాడు. హనుమంతుడు పక్కున నవ్వాడు. విభీషణ, ఎంతకాలము నీవు నామాన్ని స్మరించినప్పటికీ ప్రయోజనం లేదు, కానీ రామనామాన్ని స్మరిస్తున్నావు, రామసేవలో పాల్గొంటున్నావా? కనుక నామమును మాత్రమే స్మరించినంత మాత్రమే చాలదు, నామ కార్యమును కూడా నీవు ఆచరించాలి. 10 నెలలైంది సీతాదేవి నీ యొక్క అశోకవనంలో చేరి, ఏమైనా రామసన్నిధికి చేర్చడానికి ఏమైనా పూనుకున్నావా? రామకార్యంలో ఏమైనా కించిత్ మాత్రం ఏమైనా నీవు ప్రవేశించావా? నీకు రామదర్శనం ఏ రీతిగా కాగలదు? కనుక నామమును స్మరించినంత మాత్రమే కాదు, నామ కార్యములు ఎందుకు నువ్వు పాల్గొనాలి. అప్పుడే నామము నామి రెండింటి యొక్క ఏకత్వం ప్రాప్తిస్తుంది. కనుక నామము అనేటువంటి దాన్ని మనం ఈనాడు స్మరిస్తున్నాము, ఆశ్రమము అనేటువంటి ప్రదేశంలో మనం చేరినాము. ఎందుకోసం వచ్చాము? ఇక్కడ భగవంతుని అనుగ్రహాన్ని పొందే కోసం వచ్చాము, ఈ ఆత్మానందమును అనుభవించే కోసం వచ్చాము. కానీ వచ్చినటువంటి వారు నామాన్ని స్మరించవచ్చును, కానీ ఆ స్వామి కార్యములో ఏమైనా ప్రవేశిస్తున్నామా? ఏం చేస్తున్నాం స్వామి కార్యాన్ని? స్వామి కార్యము చేయక నామమును మాత్రం స్మరించినంత మాత్రమున ఎన్ని సంవత్సరములు ఉండినప్పటికీ తామర పుష్పంపై కప్పవలే ఉండి జీవించవచ్చు, కానీ దూరం నుంచి వస్తున్నాయి తుమ్మెదలు, ఆ కమలంలోని మకరందాన్ని గోలిపోతున్నాయి. ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోలేకపోతున్నారు సాధకులు. కనుక ఆశ్రమంలో ప్రవేశించినంత మాత్రమే చాలదు, ఆశ్రమ కార్యములలో మనం పాల్గొనాలి, మన శక్తానుసారం మనం సేవలు చేయాలి. శక్తి నుంచి చేయమని కోరటం లేదు, ఈ సేవలు కావాలని స్వామి ఆశించటం లేదు చెప్పేటువంటి. కనుక ఎవరైనా సరే నేటి నుండి ఆశ్రమంలో ఉండినటువంటి వారు వారి వారి శక్తానుసారం పని చేసే తీరాలి. కేవలం భోంచేసేది, వరండాలో వచ్చి కూర్చునేది, లైన్లో వచ్చి కూర్చునేది, ఇంత మాత్రంతో చేసినంత మాత్రం ప్రయోజనం లేదు. వారి శక్తానుసారం సేవలు చేసే తీరాలి. అలాంటి సేవలు చేయనటువంటి వారు మందిరం నుంచి బయటపోవాలి. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? ఏమి చేస్తున్నారు మీరు? ఎవరి ఆత్మను వారు సాక్షిగా నీవు విచారించుకోవాలి. దూరం నుంచి వచ్చాము, అన్నీ తెగించి వచ్చాము, కానీ తెగించి ఏం చేస్తున్నావు? కాలము వ్యర్థం చేస్తున్నావు. ఈ వ్యర్థం చేయటం చాలా దోషం. కాలము భగవత్స్వరూపుడు. కాలకాల ప్రబంధానాం కాల కిమ్న కరిష్యతే. కాలం మానవుని మింగుతుండాలి. కాలమే కాలమునే మింగేటువంటి వాడు కారుడు. కనుక కారుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి. కారుని వ్యర్థం చేస్తే కారుడు కూడా అనుగ్రహించడు. చాలా మంది ఈ విధంగా కాలముని వ్యర్థం చేస్తున్నారు. ఆశ్రమంలో ఏమైనా చెప్తే సాయిరాం 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 సాయిరాం, ఇది టేప్ రికార్డు కూడా చెప్తుంది, గాంపోన్ పేటు కూడా చెప్తుంది. నామములు చెప్పినంత మాత్రమైన ప్రయోజనం ఏమిటి? కార్యములో ప్రవేశించాలి. తట్టలో పెట్టుకునేటువంటి మసాల దోశ మసాల దోశ మసాల దోశ మసాల దోశ అంటే పొట్టలో చేరుతా ఉందా? లేదు, చేతితో తీసుకుని నోటిలో పెట్టుకోవాలి, గొంతుతో మింగాలి. అదే రీతిగా చేతితో పని చెయ్యాలి, నామం చెప్పాలి, హృదయంతో దీనిని అనుభవించాలి. ఈ ట్రెండింగ్కి ఎందు నీవు పాల్గొన్నప్పుడే అనుగ్రహానికి పాత్రమవుతావు. కనుక ప్రతి మానవుడు కూడాను ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారు తమ తమ శక్తానుసారంగా పని చెయ్యాలి. కొంతమంది చేస్తున్నారు పాపం. ఇప్పుడు మీరు అందరికీ తెలిసిన పాపం, 86 సంవత్సరాలు అయిపోయింది జోగారావు. ఎప్పుడు రాత్రి 10 గంటల వరకు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంటారు. ఈ పని చేయడానికి శ్రద్ధ ఉండడానికి వయసు అడ్డం వస్తుందా? కానీ ఎక్కలేడు, దిగలేడు, కానీ కారులో ప్రయాణం చేసి పనులు చేస్తున్నాడు. మన గోపాలరావు ఉంటున్నాడు, ఆయనకు పాపం వయసు అయిపోయింది. ఆయన శక్తానుసారం క్యాంటీన్ లో పోయి ఎవరికో నీళ్లు పోసుకుంటాడు, మంచినీళ్లు. ఇంకా వీకే నరసింహం ఉంటున్నాడు, ఆయన శక్తి కూడా చాలా క్షీణించిపోయింది. అలాంటి వాడైనా కూడా సనాతన సారథి ఏదో తన పని తాను చేసుకుంటాడు. కనుక వారికి తగినటువంటి సేవ నువ్వు చేసుకో, తప్పు లేదు. కానీ ఏ పని చేయనటువంటి యువకులంతా కొంతమంది ఉంటున్నారు గట్టి ముట్టిగా. 3 టూర్లు టిఫన్ తింటారు, 4 టూర్లు భోంచేస్తారు, వరండాలో వచ్చి కూర్చొని తూగుతూ ఉంటారు. ఇలాంటి శోభన కోతులకు ఈ వరండాల అవకాశం ఉంటుండదు. కనుక పని చేసే తీరాలి. అట్టు చేయనటువంటి వాడు మూటాముడి కట్టుకుని వెళ్లిపోవచ్చు. కర్మణ్యేవ అధికారస్య మాపలేశు కదాచన. ఈ యొక్క కర్మ మార్గాన్ని చక్కగా మనకు ప్రచారంతో మనము ఆశ్రమంలో అందించడానికి పూనుకోవాలి. ఏదైనా పని చెప్తే అబ్బా ఇది మా చేత కాదండి, చేత అవుతుంది. నీ చేత అయ్యేటువంటి పనులే కదా చెప్తాము. గోడలు కట్టమంటున్నామా? బాధలు తోమంటున్నామా? ఏమీ లేదు. ఆశ్రమంలో అలాంటి యొక్క కష్టమైనటువంటి పనులు ఎక్కడా లేవు. సులభమైనటువంటి పనులే. కానీ బాధ్యతను వహించి చేసేటువంటి వ్యక్తులు కావాలి. ఆశ్రమం యొక్క సంతృప్తి కోసమో అభివృద్ధి కోసం కాదు, మీ జన్మ సార్థకం కోసం. నీవు లేకపోతే దుడ్డు పారేస్తే 10 మంది పని పనివాళ్ళు వచ్చి పనిచేస్తారు, పోయేదేమీ లేదు. కానీ ఆ పనిలో నీవు ప్రవేశించి ఆ కర్మయోగంలో మునిగి కర్మయోగాన్ని గుర్తించి బ్రహ్మయోగములో చేరిపోవాలి. ఆ దాని నిమిత్తమే స్వామి బోధించేది. కనుక భక్తులారా, త్రికరణ శుద్ధిగా ఉండేటువంటి యొక్క తత్వము నిమిత్తమై కర్మలు ఆచరించాలి. అన్ని కూడా మానవుని యొక్క హృదయమునందే ఉంటున్నది. దైవత్వమంతా మానవుని యొక్క హృదయంలోనే ఉంటుండాలి. ఏదో బయట పేర్లు పెట్టుకుని మనం అనుభవిస్తున్నామే కానీ బయట సంబంధమైనటువంటి ఇష్టాలకు ధనకనక వస్తు వాహనాలను చూచి మూర్ఖుడు మురిచిపోతుంటాడు. కానీ ఆయనలో దాగి ఉన్నటువంటి అహంకారం అనేటువంటి పిల్ల రాక్షసుని వీడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దుఃఖము ప్రక్కనే దుఃఖం అనేటువంటి నీడ వెంటాడుతూనే ఉంటుంటుంది. అధికారం అనేటువంటి యొక్క నీడకు ప్రక్కనే ఒకనే అహంకారం అనేటువంటిది కూడా వెంటాడుతుంటుంది. కనుక అహంకారాన్ని చూస్తే నీవు ముంచిపోవద్దు. వెనకల అహంకారం ఉంది నిన్ను ముంచేటువంటిది, దాన్ని కూడా వెనక్కు తిరిగి చూడు, అప్పుడే నీవు బాగుపడతావు. పని సంపదలను చూసి నీవు ముంచిపోవద్దు. దానిని ముంచేటువంటి పరమరాక్షసి మరొకటి ఉంటుండాలి, అదే దురభిమానము. కనుక ఇలాంటివంతా వెనక ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించాలి. ఒక మించు మించుతుంది, ఆ మించినప్పుడు మహా తేజస్సు కనిపిస్తుంది. ఏమైపోతుంది? పరమ చీకటి మరి ముంచుకొని వస్తుంది. వెలుగు వెలుతురుకు ప్రక్కనేపల ఈ యొక్క చీకటి కూడా నువ్వు వెంటాడుతూ వస్తుంటాయి. కనుక సుఖదుఖే సమాకృత్వే లాభోలాభి జయాజయాలు. సుఖదుఖములు కూడాను లాభ నష్టములు కూడాను వెంట జంటగా ఉంటుంటాయి. ఈ రెండూ లేనిటువంటిది ఈ ప్రపంచమే కాదు. ఇది పేరే ద్వైతము, అనగా రెండు చీకటి వెలుగు, వేడి చల్లదనము, మంచి చెడ్డ, పాపము పుణ్యము అవును కాదు, ఇలాంటివి రెండు ఉంటూనే ఉంటున్నాయి. మానవుడు చూడడానికి రెండు కనులు ఇచ్చాడు, వినడానికి రెండు చెవులు ఇచ్చాడు, కానీ చూడటానికి ముక్కు ఒకటే కానీ రెండు రంధ్రాలు మరి ఉంటున్నాయి. కానీ అనే ద్వైత ప్రపంచము, ఈ ప్రపంచం ద్వైతంగా ఉండటం చేతనే నిరంతరము మార్పు చెందుతుంటాది. దీని వల్లనే దీనికి జగత్తు అని పేరు. జగత్ అనగా ఏమిటి? జగత్ రావటం పోవటమే ఈ యొక్క జగత్తు యొక్క లక్ష్యం. శాశ్వతమైనటువంటిది కాదు కనుక శాశ్వతమైనది ఒక్కటే ఒక్కటి, అదే దైవత్వం. అట్టి దైవత్వాన్ని తెలుసుకున్నటకు మానవుడు దుర్గుణాన్ని మొట్టమొదటి దూరం చేసి అహంకారాన్ని అణగద్రొక్కి భగవత్ రామంతో పాటు దేవుడు చేయడానికి పూనుకోవాలి. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. కనుక నామచింతన చేయండి, నామచింతనను వదలకండి, ఆ రామంతో పాటు ఆయన కూడాను ప్రారంభించండి. ఇవి రెండు కూడాను ప్రేమతో మీరు చెయ్యాలి.
ప్రేమ ముదిత మనసు రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 దుఃఖ మిటే లేత రామ నామ భవ సముద్ర సుఖ నామ ఏక రామ నామ సముద్ర సుఖ నామ ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామ నామ నిరాకార కోరాకార ఏక రామ నామ నిరాకార కోరాకార ఏక రామ నామ మాత పిత బంధు సఖ సభకి రామ నామ మాతా పిత బంధు సఖ సభకి రామ నామ మాతా పితా బంధు సఖ సభకి రామ నామ భక్త జనర జీవన ధన ఏక రామ నామ భక్త జనర జీవన ధన ఏక రామ నామ భక్త జనర జీవన ధన ఏక రామ నామ రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ రామ
ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1993 ఫిబ్రవరి 20న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. ఆధ్యాత్మికమనగా ఆచరణనే ప్రధానం, ప్రచారం కాదు అని చెప్తూ భగవంతుని తెలుసుకోవాలనుకునేవాళ్లు కాలమును వ్యర్థం చేయక ప్రేమతో నామాన్ని జపించి సేవలలో పాల్గొనాలని స్వామివారు హితవు పలికారు.